సమయదానము, ప్రతిభాదానము. ముందు దానం అంటే ఏంటో అర్థం చేసుకోండి. వండుకున్నాం, తినగలిగినంత తిన్నాం, తిన్న తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం, మళ్లీ తిన్నాం. ఇంకా పాడైపోతుంది అనిపించాక, లేకపోతే ఇంకా పాడైపోయిన స్థితికి వచ్చాక ఇచ్చేది దానము కాదు, భిక్ష. భిక్షావేత లేదు గురువులు, దానం అడుగుతున్నారు. మనం తిన్నది మాలిన్యంగా బయటికి వెళ్ళిపోతుంది, నాటుకున్నది అనేక రెట్లు ఆహారంగా మనకి తిరిగి వస్తుంది. ఇది అందరికీ తెలిసినదే కదా. ఇంకొక దానము అంటే నాటుట అనేది అర్థం చేసుకోండి. దానము అనేది నాటుట. మనకి పనికిరానిది, ఉపయోగపడినది నువ్వు నాటేననుకో, నీకు తిరిగి ఏమిస్తుంది? నీకు పనికిరానిది, ఉపయోగపడింది వస్తుంది. మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో చాలా గందరగోళాలు వచ్చేసాయి. మీరు నాటవలసింది ఏంటో, మీకు ఏది తిరిగి రావాలో అది నాటుకోండి. మీకు పనికిరానిది నాటారనుకోండి, మీరు దున్నుతోన్నప్పుడు ఏంటంటే కలుపు మొక్కలు నాటారనుకోండి. అంచేత దానము మూడు రకాలుగా చేయమంటే, మీకు తిరిగి అనేక రెట్లు ఏది రావాలనుకుంటున్నారో అది నాటవలసింది. అది దానము కాదు యాక్చువల్ గా. యాక్చువల్ గా దానం కాదు, అది బిజినెస్సే. తెలివైన బిజినెస్, అంశదానము. ప్రతి అగ్రికల్చరలిస్ట్ చేసేది అదే. మీకు పండిన పంటలో కొన్ని గింజలు పక్కన పెట్టుకుని నాటుకోకపోతే నెక్స్ట్ పంట లేదు కదా. అంటే మీకున్నటువంటి వనరులలో కొంత వనరులు గురువు యొక్క పొలంలో నాటితే, గురువు అంటే వ్యక్తి విశేషము గురించి కాదు నేను చెప్పేది, భగవంతుని యొక్క పొలము. సహ పూర్వేషామతి గురువు కాలేనాన వచ్చేదా. ఆ గురువు యొక్క పంటలో మీ యొక్క వనరుల్ని నాటుకోవాలి. మనకున్నటువంటి వనరులు ఏంటి? ముందు ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఇది నాటాలి. తర్వాత మీకున్నటువంటి బాహ్యమైనటువంటి వనరులు, ధనము కాని, పదార్థాలు కాని, ఏదైనా ఉంటే ఇది అంశదానము. రెండవది ఏంటి? సమయదానము. చాలా మంది ఇంత సమయం నువ్వు ఇచ్చేస్తాం గురువుకి అని రాసిచ్చేస్తారు. రాసిచ్చేసిన తర్వాత ఆ సమయాన్ని గురువుల పని కోసము వెచ్చించరు. అంటే అది ఎలా అవుతుంది? మీరు దానం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి, ఇప్పుడు రూపాయలు ఇచ్చారు, మళ్ళా వాడిని వెనక్కి పిలిచి, తప్పయ్యా నేను రూపాయి ఇద్దాం అనుకోవటం లేదు అని ఆ రూపాయి తీసుకుని అర్ధ రూపాయి వేసి మళ్ళా వెనక్కి పిలిచేసి తర్వాత ఇస్తాను లేదయ్యా ఇప్పుడు నేను అంటే ఎలా ఉంటుందో. మన సమయ దానాలు అలా ఉన్నాయి. ఇచ్చేసిన టైము నాటవలసినటువంటి టైము, టైము కూడా నాటుకోవచ్చు. అది తర్వాత ఆలోచిద్దాం. ఈ రెండు గురించి ఎందుకు చెప్పాను అంటే, దాని గురించి కూడా తెలుసును అనేటటువంటి అపోహ ఉందేమో, ఇంకా స్పష్టమైన అవగాహన మన వాళ్ళకి రాలేదు. ప్రతిభ అంటే ఏమిటి అంటే, ఒకడు బాగా పాడగలడు, అది వాడి ప్రతిభ. ఒకడు బాగా పాఠాలు చెప్పగలడు, అది వాడి ప్రతిభ. ఆ విశేషమైనటువంటి ప్రతిభ కూడా నాటాలి మీరు. అధ్యయన ప్రతిభ అంటే ఏంటి? ఇప్పుడు పాడగలడు వాడు, నేను వెళ్ళి ఊడుస్తాను అన్నాడు అనుకో, ప్రతిభాదానం లేదనమాట. ఒకడు డాన్స్ చేయగలడు, ఒకడు మురళి వాయించగలడు, ఒకడు తబలా వాయించగలడు, ఒకడు మనుషుల్ని వాయించగలడు. నీ ఇష్టం, నీకు ఏ ప్రతిభ ఉన్నదో ఆ ప్రతిభని మన అవసరాల కోసం అలాగే వాడుకుంటాం మనం కదా. అర్థమవుతుంది బాబు? మన అవసరాలకి మాత్రమే కాకుండా భగవంతుని కొరకు కూడా మనం నాటగలిగితే అది ప్రతిభాదానం అవుతుంది. ఎందుకంటే మనకి ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ప్రతిభ లేనటువంటి వ్యక్తి మాత్రం లేడు, అది గుర్తుంచుకోండి. ప్రతిభని గుర్తించటము, ఆ ప్రతిభను ఉపయోగించుకోవటం చేత కావటం లేదు. అది మీరంతటి మీరు ధైర్యం చేసి చేసుకోండి. యోగిక్ ఫ్లయింగ్ అనేది మహర్షి ఛానల్ చూసిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. ఒకవేళ చూడకపోయినా పతంజలి యోగ సూత్రాలలో విభూతి పాదము అని ఒకటి ఉంది. ఆ విభూతి పాదంలో ఒకనొక మానసిక స్థితిలో కనుక మీరు ఉంటే సహజంగానే మీ శరీరం పైకి లేస్తుంది. ఒకనొక మానసిక స్థితిలో మీరు ఉన్నప్పుడు సహజంగానే మీ శరీరము పైకి లేస్తుంది. క్రియాయోగ సాధకులు ఒక విశేష సంఖ్యలో క్రియాయోగాన్ని చేసినప్పుడు సహజంగా మీ శరీరం పైకి లేచి ఆకాశంలో స్థిరమైపోతుంది. కానీ ఆ మార్గంలో వెళ్తేనే గొప్ప అనేది మాత్రం ఏం లేదు. ఆ మార్గంలో వెళ్లేటటువంటి వాళ్ళకే అనుభూతులు వస్తాయి. లారీ మాషయ ప్రతిరోజు అర్ధరాత్రి గాల్లో కూర్చునే ధ్యానం చేసేవారు. ఆయన భార్య కూడా తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి ఆవిడ లేచి చూస్తే ఈయన పక్కన లేడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆ గదిలో చూసింది. పైకి చూస్తే గదిలో వెళ్లాడుతున్నాడు ఆయన, కన్నర పడింది. అప్పుడు ఆమెకు కూడా క్రియాయోగ దీక్ష ఇచ్చాడు అప్పుడు. కానీ క్రియాయోగ చేసే వాళ్ళందరికీ అలా వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ అది ఒక మజిలీ మాత్రమే, మజిలీ మాత్రమే, అది లక్ష్యం కాదు. డే టైంలో ఏదైనా స్టేషన్ దాటితే మీకు ఆ స్టేషన్ గుర్తుంటుంది. రాత్రి నిద్రలో ఆ స్టేషన్ దాటిపోతారు. కానీ ఆ స్టేషన్ దాటారో లేదో ముఖ్యం కాని, మీకు ఆ స్టేషన్ మీకు ముఖ్యం కాదు, అక్కడ ఆగిపోతే ప్రమాదం. అదే నేను చెప్పింది, మన లక్ష్యం వేరు. మరి యోగిక్ ఫ్లైన్ అది ఎందుకు చూపిస్తున్నారు, ఆకాశ గమనం ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఈ పరమ శాంత స్థితి ఆకాశంలో ఉంటుంది, ఆకాశతత్వంలో ఉంటుంది. ఈ రామ అనేటటువంటి స్థితి ఆకాశతత్వానికి సంబంధించినటువంటి మాట. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే, ఏ శబ్దమైనా ఆకాశతత్వానికి సంబంధించినటువంటి మాటే, విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి మాటే. అసలు ఆకాశతత్వం యొక్క గుణమే శబ్దము. మీ శరీరము ఒక పదార్థము, మీ శరీరము ఒక పదార్థము. ఇప్పుడు అర్థమైనా ఏం చెప్పబోతున్నానో తర్వాత సెంటెన్స్ నేను. అంచేత ఋషులు మాత్రమే కాదు ఆకాశ గమనం చేస్తున్న వాళ్ళు, మీరు కూడా ఆకాశ గమనం చేస్తున్నారు పృథ్వీతో పాటు కదా. మీరు చేయటం లేదా ఆకాశ గమనం? ఆలోచించండి, నేను చెప్పింది మీరు ఎగిరారు భూమి నుంచి. మీలో ఎగర లేని వాళ్ళు ఎంతమంది? అందరూ ఎగరగలరు కదా. ఆ ఎగిరిన క్షణాల్లో మీరు ఎక్కడున్నారు? ఆకాశ గమనము అనేది ఎదుటవాడు చేయలేనిది, మనం చేయగలిగితే గొప్ప అనుకుంటాం, కానీ ఆకాశ గమనం మీరు చేస్తున్నారు. హై జంపు, లాంగ్ జంపులు, నది దాటేటప్పుడు, మురిక్కాలంలో దాటేటప్పుడు చేయటం లేదా మీరు ఆకాశ గమనం? గుర్తించండి దాన్ని. మనం ఇంచంటే మాట్లాడగలుగుతున్నాం కనుక, మాట్లాడగలుగుతోందనే దానికి ఆకాశతత్వానికి ఉన్నటువంటి సంబంధం మనకి తెలియకపోయినా, మాట్లాడగలిగేటటువంటి ప్రతి వ్యక్తి ఆకాశ గమనం చేస్తున్నటువంటి వాడే. దాన్ని ఆలోచించండి మీరు, మాట్లాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆకాశాన్ని ఉపయోగిస్తున్నటువంటి వాడే, కొలుస్తున్నటువంటి వాడే, గెంతుతోన్నటువంటి వాడే. స్పృశించుట అంటే తెలుసు కదా మీరు, స్పృశించుట అంటే ఏంటి? ముట్టుకోవటమే కదా. ఇప్పుడు నా మాటలు మిమ్మల్ని స్పృశిస్తున్నాయా లేదా? అంటే ఇంతకీ నేను ఆకాశ గమనం చేశానా లేదా? మిమ్మల్ని ముట్టుకుంటున్నాగా, చేత్తో ముట్టుకోలేకపోవచ్చు, అవగాహన అవుతాం నేను చెప్తున్నాను. ఈ భావన అంటే ఏంటి? ఈ వాక్కు ఆకాశములో తరంగితమై మీ వరకు వెళ్తోంది. మీకు తెలిసిన భాష అయితే అది అనాహతం అవుతుంది. భావం అర్థం చేసుకోండి. అనాహతం అంటే ఏంటి? వాయుతత్వం అంతే కదా. వాయుతత్వం యొక్క లక్షణం ఏంటి? స్పర్శ. మీకు తెలియని భాషలో మాట్లాడితే ఆకాశంలోనే ఉండిపోయింది, స్పర్శ వరకు రాలేదు. చెప్పిన అర్థమవుతుందా మీకు? అంచేత ఈనాడు మాటలను హృదయానికి స్పర్శించగలిగేటటువంటి ఉపయోగించుట అనేది సర్వులకి అర్థమవ్వాలి. మాట్లాడకుండా అంటే ఏంటి? మౌఖికమైనటువంటి మాట కాకుండా, ఆకాశములో ఉద్భవించి ఆకాశములోంచే మీ వరకు వెళ్లేటటువంటి మాటలు ఆకాశ గమనానికి నాంది పలుకుతాయి అన్నది గుర్తుంచుకోండి. ఇది సుందరకాండలో హనుమంతుడు చేసుకున్నటువంటి మొదటి శ్లోకంలో నిశ్చయం. సీతను వెతకటానికి బయలుదేరతాడు. ఎక్కడ వెతుకుతాడు సీతని? ఆకాశ మార్గంలో వెతుకుతానంటాడు. ఇంచేత ఆకాశ గమనము అనేది మనము చేస్తున్నాం, వాళ్ళు కూర్చుని ఎగురితే మనం నుంచుని ఎగురుతున్నాం, అంతే తేడా. స్కిప్పింగ్ చేస్తున్నారు మీరు, అది ఆకాశ గమనమే. కూర్చుని ఎగురుతున్నారు వాళ్ళు, అదేదో ఆశ్చర్యకరమైనటువంటి ప్రక్రియ అని మాత్రం అనుకోకండి. కొంచెం అర్థమైంది ఎప్పుడు నేను చెప్పింది? నెక్స్ట్ సుందరకాండ అంతా కూడా, ప్రతి శ్లోకము కూడా సాధకుడి యొక్క అనుభూతిలోకి వచ్చేటటువంటి సంఘటనల సమూహము. మూలాధారము వేపు శ్వాస వెళ్లి మూలాధారాన్ని తట్టి లేపి లంకాదహనం జరిగి తిరిగి మళ్ళా ఆ శ్వాస సీతను అక్కడే వదిలేసి, కుండలిని శక్తిని పైకి లేపదు, కుండలిని శక్తిని అక్కడే ఉంచేసి కుండలిని శక్తి యొక్క స్పర్శను మళ్ళా తిరిగి సహస్రారం వరకు తీసుకెళ్తుంది. ఈ సాధన రహస్యం అది. అంచేత దాంట్లో ప్రస్తుతం డైరెక్ట్ గా ఇక్కడ మనం చెప్పుకునేటటువంటిది ఏం లేవు. అక్కడ మీరు సాధన చేసుకుంటూ ఉంటే వచ్చే అనుభూతిని మాత్రం వివరించవచ్చు సుందరకాండ పరంగా, లేకపోతే సుందరకాండలో మీ అనుభూతులు మీకు స్పష్టంగా తెలుస్తాయి, ఇది నాకు జరిగింది అని తెలిసిపోతూ ఉంటుంది మీకు. త్రిజటా స్వప్నము గాయత్రి మాత యొక్క మూడు స్వరూపాలు చెప్తుంది. సంధ్యావందనంలో మీరు చేసేటటువంటి గాయత్రి స్వరూపాన్ని చాలా స్పష్టంగా వర్ణిస్తుంది. ఆ గాయత్రిని చేసేటటువంటి వ్యక్తిలో సహజంగానే దశకంఠ వద జరిగిపోతుంది. త్రిజటా స్వప్న ఏం చెప్తుంది? రావణాసురుడు చచ్చిపోతాడు, మీరు అనవసరంగా కంగారు పడకండి అని. గాయత్రి సాధకుడు తన శరీరంలో ఉన్నటువంటి దశకంఠ స్థితి, దశకంఠ స్థితి అంటే ఇంద్రియాల యొక్క ఆరుపు, పది ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటి అనగాతలు పరిగెడితే దశకంఠ స్థితి, వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే దశరథుని యొక్క స్థితి. అంచేత ఎప్పుడైతే త్రిజటా స్వప్నము, గురు దర్శనమైనా త్రిజటా స్వప్నమైనా ఒకటే, గాయత్రి మాత యొక్క దర్శనం అన్నా. కానీ అదేమి మూర్ఖత్వం, భారతదేశంలో మాటల గారిడే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. మాటల వల్ల ఏం తెలియదు మీకు, నేను భగవంతు స్వరూపాన్ని నేను ఎన్నిసార్లు అనుకుంటే అవుతావు ఎవో, నువ్వు సాధన చేయాలి. నీ సాధనలో మూడు లక్షణాలు ఉండాలి స్పష్టంగా, మాతృ పరదారేషు, ఇంకోటి గురుదేవుల జీవిత చరిత్ర మనం చెప్పేది డబ్బుల మీద వ్యామోహం ఉండకూడదు, సమలోష్టాశ్మ కాంచన, మూడోది ఆత్మవత్ సర్వభూతేషు. ఈ మూడు లేనటువంటి వాడు పండితుడు కావచ్చు కానీ జ్ఞాని కాడు. వాళ్ళ ఆచరణలో ఈ మూడు కనిపించాలి మనకి. నువ్వు ఎదుగుతున్న కొద్దీ పిల్లవాడు పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది కదా మనకి, అలాగే నీ ఆధ్యాత్మిక సాధనలో ఈ మూడు లక్షణాలు లేకపోతే నువ్వు జ్ఞానియే. నీ జ్ఞానం గురించి మేము క్వశ్చన్ చేయటం లే, నీ అనుభూతి గురించి ప్రశ్నిస్తున్నాం. ఆ అనుభూతి త్రేతా సప్రం చెప్తుంది. రాముడు ఎక్కినటువంటి వాహనాలు, రావణాసురుడు ఎక్కినటువంటి వాహనాలు చాలా స్పష్టంగా అక్కడ ఆవిడ చెప్తుంది త్రేతా సప్రం వృత్తాంతం. ఇచ్చేత త్రేతా సప్రం వృత్తాంతం అంతా కూడా గాయత్రి ఉపాసకుడికి రావాల్సినటువంటి అనుభూతులు. నాకు ఏ అనుభూతులు రావటం లేదు మాస్టారు అంటే రెండు జరుగుతూ ఉండొచ్చు. ఒకటి ఏంటి అంటే, అసలు ఆ అనుభూతులు నీ బ్రెయిన్ రికార్డ్ చేసుకోకుండా ఉండవచ్చు. ఒకసారి క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు చాలా టఫ్ సబ్జెక్ట్ ఉందనుకోండి, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఫిజిక్స్ లో వస్తుంది, ఐన్స్టీన్ గురించి దాన్ని అడిగితే దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అప్పుడు 12 ఉన్నారన్నాడు, నాకు తెలియదు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. అంటే ఐన్స్టీన్ యొక్క అసెస్మెంట్ ఏంటి అంటే, అప్పుడు ఉన్నటువంటి విజ్ఞానవేత్తల్లో స్టూడెంట్స్ గురించి మాట్లాడటం లేదు ఆయన, 10 మందికో 12 థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థం ఏంటుంది అన్నాడు. అలానే చదవటం మానం కదా, కానీ ఏమంటాం అది మన తలలో పైనుంచి వెళ్ళిపోయింది అంటాం. అలాంటి స్థితి అయినా తప్పేం లేదు, అది తలల పైనుంచి వెళ్ళిపోయినా ఎప్పుడో మళ్ళా తలలోకి దిగుతుంది. రెండోది ఏంటి అంటే, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అణువులు ఆ తరంగాలకి తరంగితం కాలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితి సాధనలో వస్తుంది. బాగా తెలియని కుర్రాడే 6 గంటల నుంచి చదువుతున్నాడు, బుర్ర వేడెక్కిపోయింది, చిన్న విషయాలు కూడా అర్థం అవడం మానేస్తాయి, అంటే వాడు తెలియలేనండి వాడా. మన లోకం భారతదేశంలో చాలా ఉంది, అందుకు సుందరాకాండ పారాయణ చేయమని నేను. సుందరాకాండ పేరే సుందరాకాండం ఎందుకు పెట్టారు అంటే సత్యం శివం సుందరం, ఆ సుందరమైనటువంటి స్థితి.